పరమ పూజ్యవాదులు, ఆధ్యాత్మికమైనటువంటి యొక్క దీనికి సారథ్యాన్ని వహించినటువంటి యొక్క పూజ్యపాద కాళీ వరప్రసాద్ బాబుజీ గారి అనుంగ బిడ్డలైనటువంటి మాతాజీ గారి అధ్యక్షతలో ఈ కార్యక్రమం సాంగోపాంగంగా జరిగిపోయింది. అధికస్య అధికం ఫలం ఉన్నట్లు అనుకున్నటువంటి నిర్ణయానికి కాలం పూర్తయినా మరి కాలాన్ని ఆధ్యాత్మికమైనటువంటి యొక్క చింతనతో మళ్ళీ ఎప్పుడూ ఇది పూర్తి అవుతుందో కూడా ఎవరికి తెలియదు. మరి అమ్మగారి గుడి గారు తెలిసినా లేదు, మరి గురుదేవుడు అనుగ్రహం ఎప్పుడు ఇస్తాడో ఏమో గారు తెలియదు. ఇట్లా ఎందుకంటే గురుశక్తి అమోఘమైనటువంటిది, దాన్ని ఇతరులెవ్వరూ కూడా తన బుద్ధితో కొలతవేయటానికి సాధ్యం కానటువంటిది, అతీతమైనటువంటిది. బుద్ధికి సైతం కూడా చైతన్యాన్ని ప్రకాశించి జడమైనటువంటి వస్తువును ప్రకాశింపచేసే శక్తి ఏదో కాదయ్యా, ఆ గురుస్వరూపం. ఆ మహత్తరమైనటువంటి శక్తి ఎవరిపైన ప్రసరిస్తుందో వారి యొక్క బుద్ధి ఎంత కుంఠితమైనా సరే ప్రకాశవంతమైన ప్రకాశిస్తుంది. కాబట్టి ఎవరిపైన విశ్వాసం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, కాని కడకు దేవునిపైన విశ్వాసం లేకపోయినా పర్వాలేదండి, గురుదేవునిపైన విశ్వాసం ఉండాలి. ఆ గురుదేవుని యొక్క విశ్వాసం ఉంటే అసలు భగవంతుని కూడా తెచ్చి నీ ముందు నిలబెడతాడు. అసలు ఆ భగవంతుడు ఎవడో కాదురా అయినా నువ్వేనని చెప్పేసేసి అత్తగమత్తగా సంయోగం చేసి పరోక్షంగా ఉన్నటువంటి భగవంతుణ్ణి అపరోక్షంగా దర్శింపజేస్తారు. ఎంత శక్తి అండి, అయితే విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేనటువంటి వాళ్ళు ఎవరు కూడా గురుదేవుని యొక్క శక్తిని గ్రహించలేరు. మరి నిన్నటి వరకు మొన్నటి వరకు ఇంతవరకు వింటూ ఉంటే రామకృష్ణ గురుదేవుని యొక్క శిష్యుల్లో ఉన్నటువంటి యొక్క భక్తులే జ్ఞాపకం వస్తున్నారు నాకు. నిజంగా ఆ విశ్వాసం కాకపోతే కూస్తూ ఉంటేనే వారి శక్తి ఏదో అప్పుడు గుర్తించలేకపోయినారు, కానీ కనీసం ఇప్పుడైనా గుర్తిస్తున్నారంటే ధన్యజ్ఞం. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి యొక్క మహాశక్తి అనేది ఒకటి మన వల్ల నడిపిస్తూ ఉంది. దానిపైన విశ్వాసం అనేది ఉండాలి. ఆయన లేనటువంటి యొక్క చోటు మరొక్కటి లేదు. అందుకే ఒక మహనీయుడు సీతారామాంజనే సంవాదంలో భక్తుడు ఒక పద్యం చెప్పాడని చాలా ఆనందంగా ఉంటుంది. ఆయన అంటాడు, గరిమను సొన్నమనేక విధములై కన్పట్టు చందంబునం పరమాత్తుండగిల ప్రపంచమయుడై భాజులు అట్లౌటచే సురసిద్ధోరక యక్షకిన్నర నరస్తోమాది శశ్చరాచర సర్వభూతములకు సద్భక్తితో మృక్యదం. ఈ స్థితి కలిగితే తప్ప నీకు ఈ గుణ వికారాలు. ఆ స్థితి అందనంత వరకు కూడా ఈ లోపల ఉన్నటువంటి గుణాలు వికటిస్తూనే ఉంటాయి. ఎంతటి వారికైనా సరే, ఎంత శాస్త్ర పాండిత్యం ఉన్నా సరే, ఆ సర్వాత్మ భావం అన్నటువంటిది రానంత వరకు కూడా పరిచ్ఛిన్నమైనటువంటి భావం ఉన్నే ఉంటుంది. నేను జ్ఞానినో, నేను పండితున్నానో, నేను శాస్త్రజ్ఞుని బాగా అధ్యయనం ఏవో నానా రకాలైనటువంటి భావాలు ఉంటాయండి. ఎప్పుడైతే ఆ గురుదేవుని యొక్క అనుగ్రహ ప్రభావం వల్ల ఎప్పుడైతే అనేకత్వంలో ఏకత్వాన్ని దర్శించగలిగినటువంటి సద్భాగ్యాన్ని పొందుకుంటాడో అప్పుడు ఆయనకు ఇక రమ్మన్నా రావు గుణాలు. ఎందుకు? గుణరహితమైనటువంటి యొక్క నిర్గుణ నిరాకారమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అవగాహన చేసుకున్న మహానుభావులు కాబట్టి అప్పుడు కేవలం ఆయన దృష్టి విషయ దృష్టి ఉండదు, బ్రహ్మే దృష్టి ఉంటుంది. ఒక ఆయన అన్నాడు, ఏమయ్యా బ్రహ్మే దృష్టి కలిగితే ఇక సర్వము బ్రహ్మంగా చూస్తారు కదా. అలా సర్వంగా బ్రహ్మంగా చూస్తున్నటువంటి వాళ్లకు దీనులు దిక్కులేనటువంటి వాళ్ళు శిష్యులు అజ్ఞానులు అనే భావం ఎక్కడ ఉంటుంది? ఇంకా వారు ఆ భావం లేకపోతే బోధట్లా చేస్తారు. అలా అంత సర్వం తానే అయిపోయా, తానైనప్పుడు ఇంకా బోధ ఎవరికి చేస్తారండి? మరి ఆ బోధ లేకపోతే ఆ పొందినటువంటి మహానుభావులు బోధ లేకుండా వారు దేహాన్ని త్యాగం చేస్తే లోకం గట్టి ఏం కావాలి? అది సభవే ప్రశ్న వాస్తవికంగా కూడా మనం అంటూ ఉంటాం బ్రహ్మేష్థితిని పొందినారండి. ఇక్కడ బ్రహ్మేష్థితి అంటే ప్రతి వ్యక్తి కూడా బ్రహ్మస్వరూపమే, జ్ఞానే కాదయ్యా, అజ్ఞాని క్రిమి కీటక పశుపక్షాదులైనటువంటి సర్వేక సమస్తమైనటువంటి ప్రాణికోటి కూడా బ్రహ్మస్వరూపమే. బ్రహ్మకు మినహ అంటే బ్రహ్మేతరంగా లేదు, బ్రహ్మమయ్యే ఉంది. మరి ఇంక ఈ బోధలెందుకు, గురువు అనుగ్రహం ఎందుకంటే ఇక్కడ అంతా సర్వ బ్రహ్మమై ఉన్నప్పటికీ కూడా ఆ బ్రహ్మము నేను అనే తన యొక్క స్వరూపాన్ని తను తెలుసుకోగలిగినటువంటి ప్రజ్ఞ రావాలి. ఆ ప్రజ్ఞ వాళ్ళు లేనప్పుడు అది ప్రసాదించేవాడే గురువు. ఆయన అయమాత్మా బ్రహ్మాన్ని అస్తగమస్తక సంయోగం చేసి గురుదేవుడు నీకు బ్రహ్మస్వరూపాన్ని చెప్పినాడనుకోండి, అయితే గతంలో నువ్వు బ్రహ్మం కదా. ఇప్పుడు కొత్తగా నీకు అందిస్తున్నాడు ఆ బ్రహ్మస్వరూపం. అలా అందించబడే వస్తువు ఎప్పుడు కూడా శాశ్వతమైనటువంటిది కాదు. మరి ఎందుకయ్యా గురువులు ఈ శాస్త్రాలంటే, శాశ్వతమై ఆదేనమై ఉన్నటువంటి వస్తు తత్వాన్ని జ్ఞాపకానికి చేస్తా. అది నిజేనా, దేన్ని గురించి అయితే నువ్వు వ్యసాని పడుతున్నావో, దేన్ని పొందాలని నువ్వు అభిలషిస్తున్నావో అది నీవే. కాబట్టి ఆ భావాన్ని ఎప్పుడైతే మనం అందుకుంటామో, ఆ మనస్సు అన్నటువంటిది ఒకటి ఉంది, ఎప్పుడు పరిపూర్ణమైనటువంటి బ్రహ్మానికి కించటువంటి జీవునికి మధ్య ఏమున్నాయా అంటే ఆ మనస్సు అనేది ఒకటి ఉంది. పొర మన వాళ్ళు అంటారు ఏంటండి అంతరహస్యంగా మాట్లాడుతుంది, ఆ ఏముందండి వడ్ల గింజలో బీపీ గింజ అంటారు. మాట తేలిగ్గానే ఉంది కానీ కాస్త అవగాహన చేసుకుంటే, వడ్ల గింజలో బీపీ గింజ అంటే వడ్ల గింజ అని ఎప్పుడు చెప్పబడుతున్నది, పైన కవరు ఉంటే వడ్ల గింజ అన్నాం, ఆ కవరును కాస్త తీసేస్తే బీపీ గింజే. బీపీ గింజలు స్వతసిద్ధంగా ఉందే ఉంది, ఆ దాన్ని కప్పిపుచ్చినటువంటి కవర్ను తీసేస్తాడు గురుదేవ. ఆ ఉపాధిని దృష్టిలో పెట్టుకుని సర్వజ్ఞుడైనటువంటి సర్వవ్యాపకత్వం కలిగినటువంటి తన స్వరూప స్థితిని ఈ ఉపాధి వల్ల మరచి కూర్చున్నాడు కాబట్టి ఆ ఉపాధిని తొలగిస్తాడు గురుదేవ. తొలగించడం అంటే కత్తితో కాదు, బోధోహంగిణాన కలిగిన సన్నికృష్ణి సుఖీమ. ఆ సద్గురుదేవుల యొక్క బోధ అన్నటువంటి ఖడ్గము, జ్ఞాన ఖడ్గం ఏదైతే ఉందో దాని చేతరే అబ్బాయి ఇది నేను నేను అనుకున్నటువంటి యొక్క ఈ ఉపాధి ఏదైతే ఉందో అది నీవు కాదు నాయన. మరి నాకంటే దేహం వేరుగా ఉందంటే అక్కడ ద్వైతం వచ్చి పడుతుంది కదా. మరి పరమాత్మ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణమునస్తే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాది అని చెప్తుంది కదా. అంటే అబ్బాయి నీ దేహం అనేది ఉపాధి అనేది కల్పితం, విచారణ చెయ్యనంత వరకే నీకు దేహాత్మ బుద్ధి ఉంది, కాని కాస్త కొంచెం దీర్ఘంగా విచారం చేసి గురుదేవుని యొక్క ప్రబోధ ఏదైతే ఉందో దాన్ని ఊతగా కొని కొంచెం లోపలికి వెళ్ళావంటే నీకు అన్యంగా ఒక రూపకంగా కల్పిస్తున్నటువంటి దేహంగా, దేహానికి విలక్షణంగా ఉన్నటువంటి సర్వేక సమస్తమైనటువంటి నామరూప జగత్తు గాని నీ ఎందు కల్పితమై వస్తుంది. కల్పితమైనటువంటి వస్తువుకు ఎప్పుడు కూడా ఉనికి ఉండదండి. రజ్జువునందు సర్పం కల్పించబడింది, కల్పించబడినటువంటి యొక్క సర్పానికి ఏమన్నా బుస కొట్టడం పారిపోవటం వంకర టీకలు తిరగటం ఏమన్నా ఉందంటే విచారం చేస్తే ఎందుకు, అది కల్పిత వస్తువు కాబట్టి కల్పిత వస్తువుకి ఎప్పుడూ కూడా చలనం అనేది లేదు. తోపిక అంతే, ఒక సత్యమైనటువంటి వస్తువునందు అన్యేతరమైన వస్తువుని కల్పించినప్పుడు అది మిథ్య అంటారంటే ఉన్నట్టు కనపడుతుంది కానీ లేదది. అలాగే ఈనాడు మనం జగత్తులో చూస్తున్నటువంటి సర్వేక సమస్తమైనటువంటి ఈ జీవకోట్లన్నీ కూడాను కొంచెం భగవంతుని యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి వ్యక్తి, అంటే ఆ గురుదేవుని యొక్క కృపకు నోచుకున్నటువంటి వ్యక్తి కొంచెం అంతర్ముఖంగా తంగి చూశాడంటే ఏం కనపడుతుందండి, ఈ సర్వేక సమస్తమైనటువంటి నాప రూప జగత్తు కంతా కూడా ఆధారమైనటువంటి వస్తువు ఏదో అది గోచరిస్తుంది. ఆధార వస్తువు ఎప్పుడైతే తెలుసుకున్నాడో ఆధేయ వస్తువు అన్నటువంటిది శాశ్వతం కాదు, ఇది కేవలం కల్పితము అనే దృఢజ్ఞానం కలుగుతుంది. ఏదైనా అంతే, మిట్ట మధ్యాహ్నం మనం వైశాఖ మాసంలో అలా ఊరు బయటికి వెళ్ళామనుకోండి, ఆ మిట్ట మధ్యాహ్నం ఎండలో ఊరు బయట బీడు భూమిలో ఇలా చూసినప్పుడు నీటి ప్రవాహం ప్రవహించినట్లు ఉంటుంది. కానీ నిజంగా ఉంటాయండి నీళ్లు? ఎందుకంటే ఆ సూర్య రశ్మి అనేది నీటిలాగా గోచరిస్తుందే కానీ దాన్ని నీ దృష్టి ఆ శక్తిని గ్రహించలేకపోతుంది. అట్లాగే సత్యమైనటువంటి పదార్థమునందు అసద్రూపమైనటువంటి వస్తువు గోచరిస్తూ ఉంది అంటే అది కల్పితము, నువ్వు విచారణ చెయ్యల, కేవలం సామాన్యమైనటువంటి దృష్టితో చూస్తే అవగాహన కాదయ్యా, కొంచెం విశేష దృష్టితో మనం సామాన్యమైన దృష్టి చూస్తున్నాం కాబట్టి ఎక్కడ చూసినా ఖండ ఖండాలుగా నామరూప జగత్తంతా గోచరిస్తూ ఉంది. అలా కాకుండా కొంచెం విశేష దృష్టితో చూసినామంటే, ఆలోచన చేసి చూసామంటే ఏమిటి ఈ విధంగా కారణం కనపడటానికి, అసలు కనపడుతున్నటువంటి వస్తువు అంతా కూడా శాశ్వతమా? ఇప్పుడు ప్రపంచమంతా మనకు కనపడుతుంది కదండి, ఎవరికైనా కనపడుతుంది, ఎంత బ్రహ్మజ్ఞానం కలిగితే పోతుందని అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు జగత్తు ఉన్నా సరే జగత్ భావన ఉండదు, ఉంటుంది అప్పుడు కూడా, కానీ అప్పుడు జగత్ భావన ఉండదు. ఏ భావన ఉంటుంది? బ్రహ్మీ భావన ఉంటుంది. మనస్సుంది, జ్ఞానులకైనా సరే అజ్ఞానులకైనా మనస్సు అనేది ఒకటి ఉంది. మనస్సే లేకపోతే అసలు మరణం జరగటానికి కూడా సాధ్యం కాదు. అయితే అజ్ఞానికి మనస్సుంది, జ్ఞానికి మనస్సు ఉంటే ఇంకా వాళ్ళు వీళ్ళిద్దరు ఒకటైదు కదయ్యా, ఇంకేం తేడా అంటే, అరే అబ్బా అట్లా కాదు, అజ్ఞానుల యొక్క మనస్సు అనేది విషయోన్ముఖమై ఉంది. అసద్రూపమైనటువంటి వస్తువును సత్యం అనే భ్రాంతి కలిగి ఆ సత్య వస్తువును గుర్తించలేకపోతున్నాడు కాబట్టి, అంటే ఆధేయాన్ని చూస్తున్నాడు కానీ ఆధారాన్ని గ్రహించలేదు కాబట్టి వానికి ఉన్నటువంటి మనోదృష్టి వానికి బాధ కలిగింది. అదే మహాత్ములకు మనస్సుంది, అయితే ఆ మనస్సు ఎలా ఉందంటే బ్రహ్మీ దృష్టి ఉంది. మిట్ట మధ్యాహ్నంలో వైశాఖ మాసంలో నట్ట నడిబజారులో ఒక దీపం పెట్టారనుకోండి మీరు, ఆ దీపం ఉందన్నావా లేదన్నావా? ఉందా లేదా అని చెప్పండి మరి. మిట్ట మధ్యాహ్నంలో వైశాఖ మాసంలో నిక్కుటంగా సూర్యప్రకాశం ఉంటుంది. ఆ టైంలో నత్త నడిపజాలు లేదా నత్త నడిరోడ్లో ఒక దీపం చిరుదీపం వెలిగించి పెట్టారు. ఉందంటామా లేదంటామంటే అది మినుకు మినుకుమని కనపడుతూనే ఉంది. మరి ఉంది అనే భావన కలుగుతుంది. మరి ఉంటే దాని ప్రకాశం, ఈ సూర్యుని ప్రకాశం ఉంటే ఏమన్నా సాగుతూ ఉందా? ఆ సూర్య ప్రకాశములోనే ఈ చిరుదీపం అనే వెలుతురు కూడా మనకు కనపడుతుంది. అంటే మహాత్ముల యొక్క మనసు ఎలా ఉంటుందంటే బ్రహ్మీ భావం కలిగి ఉంటుంది, కాని ఆ బ్రహ్మీ స్వరూపమైనటువంటి యొక్క భావములో ఆ మనసు యొక్క పోకడలు ఏమీ పనిచేయవు. బ్రహ్మీ శక్తే పనిచేస్తూ ఉంటుంది. కేవలం అద్దములో కనపడుతున్నటువంటి వస్తువుల్లాగా వారి యొక్క హృదయంలో తోస్తున్నటువంటి తోపికలన్నీ కూడా కల్పితమని ఎప్పుడూ కూడా భావన, అంటే దృఢజ్ఞానం కలిగింది కాబట్టి దేనిపైన కూడా వారికి వ్యామోహం ఉండదు. అలా వ్యామోహం లేకుండా సర్వత్రా ఏకవస్తు దర్శనాన్ని కలిగినప్పుడు, సర్వాత్మభావం కలిగినప్పుడు ఇంకా ఎట్లా ఉంటుందండి వారి మనసు? భక్తునికే ఆ భావం వచ్చినప్పుడు అంటే ఆ గరిమను స్వర్ణం అనేక విధములై కనపట్టు తందమ్మునను, బంగారు ఒకటే, ఆ ఒకే బంగారు నానా రకాలైనటువంటి వారి 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 యొక్క అభిరుచుల ప్రకారంగా నానా రకాలైనటువంటి ఆభరణాలు చేసుకుంటారు. ఆ ఆభరణాలకు ఒక పేరు పెడతారు, దానికి ఒక రూపం ఉంటుంది. కానీ ఈ అన్నింటి ఆభరణాల యొక్క అధిష్టానమైనటువంటి వస్తువు ఏదండి? బంగారే. నువ్వు అక్కడ ఆభరణాలని పిలువబడుతున్నటువంటి యొక్క వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి ఆభరణాలు కాదయ్యా, ఆభరణాల రూపంతో ఉన్న బంగారం. బంగారుకు మినహా ఆభరణం అనేది వేరుగా లేదు.
బంగారును విడదీసి ఆభరణాలు పక్కన పెడతామంటే సాధ్యం కాదు. అయితుందండి. కాబట్టి భక్తుడు ఎట్లా చూస్తాడంటే ఆ బంగారు నందు ఆభరణములు కల్పింపబడినట్లు చూస్తాడట. గరిమల సన్నమనేక విధములై కన్పట్టు చందంబునను పరమాత్ముండకిల ప్రపంచమయుడై భాసుల్లు. ఆ ఏక వస్తువైనటువంటి బంగారి అనేక రకరకాలైనటువంటి వారి వారి అభిరుచుల ప్రకారంగా ఆభరణాల రూపంతో గోచరించినట్లు ఈ పరమాత్మ కూడా అనేక రూపాలతో గోచరిస్తుంది. గరిమన్ స్వర్ణం అనేక విధానములు అయి కనపట్టు చందమున పరమాత్మందగిల ప్రపంచమైడై భాసులు. పరమాత్మకి ప్రపంచం అన్నటువంటిది వ్యక్త స్వరూపం, తన నిజస్వరూపం అవ్యక్త. వ్యక్తము అవ్యక్తం అన్నటువంటి యొక్క స్వరూపాలు రెండు భగవంతునికి ఉన్నాయా అని అంటే, విషయ దృష్టితో చూసినప్పుడే నీకు అక్కడ కనపడుతుంది గాని విశేష దృష్టితో చూస్తే అక్కడ అవ్యక్తం తప్ప వ్యక్తం లేదు. నిజమైన అవ్యక్త స్వరూపాన్ని దర్శిస్తాడు ఎవరు? ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని బాగా అవగాహన చేసుకున్నటువంటి యొక్క భక్తుడు. భక్తుడే సర్వత్రా ఉండేది పరమాత్మ ఒకటే. బంగారు అనేక రకాలైన ఆభరణాల రూపంతో దర్శనమిచ్చినట్లు ఆ ఏకాత్మ పరమాత్మ కూడా ఒక్కడే ఇన్ని రూపాలుగా నాకు గోచరిస్తున్నాడు. కాబట్టి సురసిద్ధోర గయచ్చ కిన్నర నరస్వమాదిశ్చరాచర సర్వభూతములకు సద్భక్తితో మృగ్యదం. ఎవరికి మొక్కాలి ఇప్పుడు? ఏ దేవునికి మొక్కాలి? అది నిజమైనటువంటి భక్తి, పరాకాష్ఠ అందుకున్నటువంటి భక్తి ఎలా ఉంటుందంటే తన కంటికి ఏ ఏ వస్తు రూపకంగా కనపడుతుందో, ప్రపంచము రెండు రకాలు కనపడుతుందండి మనకి. కళ్ళు తెరచి చూసినప్పుడు నామరూపాలతో గోచరిస్తుంది, కన్ను మూసినప్పుడు భావరూపంతో గోచరిస్తుంది. ఇట్లా రెండు ముఖాలు కలిగి ఉంది ప్రపంచము, సృష్టి. అయితే ఆ విధంగా ఉన్నటువంటి యొక్క ఈ భావాన్ని ఎప్పుడైతే కూడా అట్లాగే ఈ దృశ్య ప్రపంచం ఉన్నటువంటిది భావరూపకంగా లోపలుంది, నామరూపకంగా బయట ఉంది. మరి ఈ విధంగా కను మూసినా కను తెరిచినా ఉన్నటువంటి విషయాన్ని ఏ విధంగా మనం బ్రహ్మస్వరూపకంగా మనం దర్శించాలంటే అక్కడ ఉపమానం చెప్పాడు. ఒకే బంగారు అనేక రకాలైనటువంటి ఆభరణాల మాదిరి కనపడుతుందే తప్ప ఆభరణాలు లేకపోయినా బంగారు ఉనికి ఉండే ఉంటుంది, దానికి ఏ విధమైనటువంటి మార్పు లేదు. కానీ బంగారు లేకపోతే ఆభరణాలు లేవు. పరమాత్మ అనేవాడు ఒకటి ఉండబట్టి కాబట్టి ఈ జగత్ అనేది భావరూపంతో నామరూపంతో కనపడుతుంది. కానీ కను మూసినా కను తెరిచినా ఈ విధంగా కనపడుతున్నటువంటి ప్రపంచం అంతా ఏదే కాదయ్యా, అది పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి ఆ విధమైనటువంటి మహత్తరమైనటువంటి యొక్క భావం ఎప్పుడైతే మనకు కలుగుతుందో, ఇంకా ఎవరిని మనం ద్వేషిస్తామో, ఎవరిని ప్రేమిస్తామో, సారణము ఆత్మస్వరూపంగా గోచరిస్తుంది. కాబట్టి మమాత్మ సర్వభూతాత్మ, నా యొక్క స్వరూపమే అన్ని భూతల స్వరూపకంగా నా గోచరిస్తుందని చెప్పేసి సమత్వం యోగం ఇచ్చేతే అది నిజమైనటువంటి యోగం. ఏ యోగం అది? పతంజలి మహర్షుల వారు చెప్పినటువంటి యోగం కాదది, ఇది జ్ఞానయోగం. జ్ఞానయోగం ఒక్కతూరి కలిగిందంటే మళ్ళీ వైదొలగటానికి సాధ్యం కాదు. అయితే యోగంతో పొందబడినటువంటి, అంటే సాధనతో పొందబడినటువంటి యొక్క సమాధి స్థితి ఏదైతే ఉందో యోగం, అది పట్టుబిడుకులుంది. సమాధిలో ఉన్నంత వరకు చాలా బాగా ఆనందంగా ఉంటాడు, సమాధి నుంచి బహిర్ముఖం అయిపోతూనే మళ్ళీ యథాప్రకారంగా నామరూప ప్రపంచం గోచరిస్తుంది. ఇప్పుడు ఎందుకండి, సాధకుడైనటువంటి వారికి కూడా మొట్టమొదట ఆ సాధన చేసే స్థితిలో కొంతవరకు సవికల్పక సమాధి స్థితిలోకి వెళ్ళినాడు అనుకోండి, అప్పుడు బాగా ఆనందంగా ఉంటాడు, హాయిగా ఉంటాడు. కాలం తెలియదు, ఏమీ తెలియదు, ఆకలి దప్పులు ఉండవు, హాయిగా కూర్చుంటాడు. ఎంతసేపు కూర్చున్నాడో కూడా తనకు తెలియదు. ఎప్పుడైతే బహిర్ముఖమైతానే అమ్మో ఇంత టైం అయిపోయింది అని చెప్పి మళ్ళీ మామూలు నా జగత్ అంతా మరి ఎప్పుడు ఈ స్థితిని దాటాడంటే సవికల్పంగా ఉన్నటువంటి యొక్క మనస్సు నిర్వికల్ప స్థితికి వెళ్ళినప్పుడు అప్పుడు మనస్సు అన్నటువంటిది వృత్తి రాహిత్యం కలిగినప్పుడు మనస్సు అమనస్కమై పరమాత్మయందు చెందినప్పుడు అప్పుడు నీకు కనుమూసినా కను తెరిచినా సరే ఆ మహత్తరమైనటువంటి యొక్క స్థితి అంటే ఆ నిర్వికల్పక సమాధి స్థితిలో పొందిన ఆనందం ఏదైతే ఉందో మళ్లీ నువ్వు కను తెరిచినా కూడాను ఆ యొక్క స్థితి పొందుతావు. అయితే ఇది చాలా కష్టతరమైనటువంటిది. భగవంతుడు యోగం కేవలం సాధకులైనటువంటి వాళ్ళు ఆ యోగాభ్యాసం చేసే వాళ్ళకు కూడా వయస్సు ఉండాలి. ఇక్త వయస్సు ఉంటేనే యోగం చేస్తాడు తప్ప నువ్వు పది బాగా ధ్యానంలో కూర్చోరా అబ్బాయి సమాధి స్థితి పొందాలి అంటే ధ్యానంలో పూర్ణస్థితి కలగాలంటే నీకు ముందు ఆసన సిద్ధి కలగాలంటే 60-70 ఏళ్ళు వయసు కలిగిన వాళ్ళు కూర్చుంటారండి, కూర్చోగలుగుతారా? మరి అలాంటి వాళ్లకు మోక్షం లేదా అని అంటే అలాంటి వారికి సాధనా ప్రక్రియ అక్కర్లేదయ్యా, చక్కటి బోధ ఉంటే చాలు వాళ్ళు జ్ఞాన సమాధి పొందుతారు. అయితే అధికారవంతుడైనటువంటి గురుదేవుడు వారికి లభ్యమైతే మహావాక్య విచారణ వారు ముఖసలిగా సక్రమంగా బాగా విన్నారు అంటే తప్పకుండా వారు ఆ స్థితిని పొందుతారు. ఆ స్థితి ఒక్కసారి జ్ఞాన సమాధి కలిగిందంటే మళ్లీ వైదలగదు. జ్ఞాన సమాధికి యోగ సమాధికి చాలా తేడా ఉంటుంది. ఈ మధ్య హఠయోగి ఒకటి ఏం చేశాడంటే యోగాభ్యాసం బాగా చేశాడు, అంతర్కుంభకం బహిర్కుంభకంలో బాగా ప్రావీణ్యత సాధించాడు కాబట్టి ఒక మహారాజు దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా రాజుగారు, నేను యోగలో మహాబిడ్డను, 3 రోజులు ఒక గుంట దవి గుంటలో కూర్చొని నన్ను సమాధి చేయండి, నేను 3 రోజుల తర్వాత మళ్లీ యథాప్రకారంగా నేను బయటకు వస్తాను. అయితే నా యోగాన్ని పరీక్షించిన నీవు నాకు తగుమైనటువంటి బహుమానాన్ని బహుకరిస్తే నేను చాలా సంతోషిస్తాను. సరే అలాగే కనీళ్ళ కూర్చో ఉన్నాను. సరే ఊరి బయట ఒక బాయ్ పెద్ద గుంటదవి ఆ గుంటలో బూజ్ చేసినారు. ఆయన చెప్పిన టైన ప్రకారంగా 3 రోజులు అయితేనే రాజుగారు వచ్చి ఆయన సమాధిని తీసేయండి అని అంటే సమాధి తీస్తే వాడు ఉలుకులేదు పలుకులేదు, ఎలా కూర్చున్నాడు అలాగే ఉన్నాడు. ఈయననుకున్నారు రాజుగారు వచ్చిన జనమంతా మహాసమాధి వదినారేమో పాపం, ఎక్కడో పొరపాటు జరిగిందే, మళ్ళీ యథాప్రకారంగా సమాధి చేయండి అయ్యా అని చెప్పేశారు. వాడు సమాధి లేకపోయినాడే తప్ప ఆ ప్రాణవాయువును మళ్లీ చెప్పిన టయానికి బహిర్ముఖం చేసుకోగలిగినటువంటి శక్తి వానికి రాలేక అలాగే స్తంభింపబడింది. అలా కొన్ని 100 సంవత్సరాలు జరిగిపోయింది పాపం. మళ్లీ కాల ప్రవాహములో కొద్ది రోజులకు ఆ ప్రాంతంలో పెద్ద వర్షం వర్షించేసేసి ఆ వర్షం యొక్క వేగముతో నీళ్లు ఉరవడిగా పోయేటప్పుడు ఆ సమాధంతా కోసకపోయి అదంతా కొట్టకపోయి ఆ లోపల ఉన్నటువంటి యోగి యొక్క శరీరం ఉందే ప్రకాశంగా ఉంది, అయితే బక్కచిక్కి ఉంది. సరే అది బయటపడతానే అసల పిల్లలు పోతూ పోతూ చూశారు, అమ్మో ఎవరో మహాత్ముడున్నారు అని చెప్పేసి అంత పెద్ద జాతర తినైపోయింది. అయ్యో ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు అక్కడికి పోయి చూస్తే ఎంత పెద్ద జాతర అయిపోతుంది, అందరూ చూస్తే విచిత్రం కదా, లోపల భూమిలో ఎప్పుడో ఇదైనటువంటి వాడు ఉన్నాడని. ఈ విధంగా వస్తే ఒక యోగ ప్రక్రియలో పూర్ణస్థితి పొందిన మహనీయుడు ఒక ఆయన చూశారు, అరే ఎందుకు ఇట్లా ఉన్నాడని చెప్పి అక్కడికి వచ్చి చూస్తే ప్రాణవాయువు లోపల స్తంభింపబడి ఉంటుంది. అరేరే వీడు స్తంభించినాడే తప్ప మళ్లీ బహిర్ముఖంగా తెచ్చుకునే క్రియ వీనికి తెలియలేదని చెప్పేసి వెంటనే కుడికాలు యొక్క బొటన వ్రేలు ఏదైతే ఉందో బాగా మర్దన చేశాడు. ఎప్పుడైతే కుడికాలు యొక్క బటన వ్రేలు మర్దన చేశాడో అక్కడ ఉన్నటువంటి యొక్క ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి నాడి ఏదైతే సహస్రారంలో ఉందో ఆ స్తంభింపబడిన ప్రాణవాయువును బయటికి లాగేది. యోగ ప్రక్రియలో సర్వేక సమస్తమైనటువంటి శరీరములో కూడా 72,000 నాడులు ఉన్నాయని శాస్త్రం, ఒకటి కాదు రెండు కాదు 72,000 నాడులు ఉన్నాయి. ఈ 72,000 నాడులకు అన్నింటికీ కూడా కనెక్షన్ ఏదయ్యా అంటే అంతర్వేష్టి నాడి అని హృదయ స్థానంలో ఉంటుంది. హృదయం అంటే మనం ఏమనుకుంటామండి, ఇక్కడ ఇక్కడ అంటారు హృదయం అంటే అది కాదు. హృదయము అంటే త్రికూట స్థానం, సుషుమ్న నాడి అనేది ఒకటి ఉంటుంది అన్నమాట. అది ఈ అంతర్వేష్టి నాడికి ఈ సుషుమ్న నాడికి కనెక్షన్ ఉంది. ఆ అంతర్వేష్టి నాడి 72,000 నాడులకు కనెక్షన్ కాబట్టి ఇది ఎట్లా ఉంటుందయ్యా అంటే, ఒక వెంట్రుకను యోగ శాస్త్రంలో చెప్తారు హఠయోగ ప్రదీపికలో, ఒక వెంట్రుకను నిలువున 1,000 భాగాలు చేస్తే అర్థం కాదు. నిలువున 1,000 భాగాలు చేస్తే ఒక భాగానికి ఎంత ఉంటుందండి? అది నేత్రేంద్రియానికి గోచరించేది కాదు, అది కేవలం భావదృష్టితో గ్రహించవలసినటువంటిదే. అంత సూక్ష్మంగా ఉంటుంది. అలాంటి యొక్క సూక్ష్మమైనటువంటి నాడి ఈ శిశుమునకు కలిగి ఉంటుంది. అదే నాడి మరొకటి ఈ కాలి పొట్టనవ్రేలు నుండి ప్రాగి ఉంది. కాబట్టి యోగ ప్రక్రియలో కొంచెం ఆరితేరిన మహానుభావుడు కాబట్టి ఆ స్తంభించబడినటువంటి సహస్రారములో స్తంభింపబడినటువంటి ప్రాణవాయువులు మళ్లీ బహిర్ముఖంగా రావటానికి ఈ కుడి కాలు బొటన వ్రేలు బాగా మర్దన చేస్తే అప్పుడు ప్రాణవాయువు బహిర్ముఖమైతానే వాడు వెంటనే రాజా నాకు బహుమానం, రాజా నాకు బహుమానం అంటారు. ఇప్పుడు ఇది యోగమా రోగమా? వాడు యోగ సమాధి లేకి వెళ్లేటప్పుడు ఏ సంకల్పం ఉందో, రాజుగారి యొక్క మెప్పును పొంది నేను మంచి బహుమానం పొందాలనే భావనతో యోగ నిచ్చలేకపోయాడు కాబట్టి మళ్లీ బహిర్ముఖమైతానే అదే జ్ఞాప. అప్పటికి 100 సంవత్సరాలు గడిచినాయి, వాని భావం పోలే. అంటే యోగం అనేది పరిపూర్ణమైనటువంటి బ్రహ్మీస్థితిని కలిగిస్తాదనేది మాత్రం పొరపాటు. అయితే యోగం చేస్తున్నటువంటి వాళ్ళంతా వ్యర్థులా అంటే వారి వారి భావాన్ని బట్టి ఉంటుందండి. కొంతమంది యోగ స్థితిలో ఉండేటప్పుడు ఈ సత్యక్రాలను ఛేదించుకొని అధోముఖంగా ఉన్నటువంటి యొక్క ఓజే శక్తి ఏదైతే ఉందో అది ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకొని ఊర్ధ్వగామయ్యేటప్పుడు ఒక్కొక్క శక్తి కలుగుతూ ఉంటుంది యోగికి. సత్యక్రములను ఉన్నాయి కదండి, ఆ సత్యక్రాలను ఛేదించుకొని పోవాలి అధోముఖం ఉన్నటువంటి ఓజే శక్తి. ఆ మూలాధార చక్రములో మరి అరటి మొగ్గ ఎట్లా ఇలా వంగి ఉంటుందో అలా ఉన్నటువంటి యొక్క ఓజే శక్తిని యోగి తన యొక్క ప్రాణాయామ ప్రభావం చేత ఆ విధంగా ఉన్నటువంటి శక్తిని ఊర్ధ్వగా చేస్తాడు. శ్వాసను మనం పీలుస్తాం, తర్వాత మళ్ళీ లోపలికి మింగుతాం, మింగినటువంటి శ్వాస ఇలా పోయి ఇలా వచ్చి ఆ యొక్క మూలాధార చక్రములో అలా కిందికి వంగి ఉన్నటువంటి ఓజో శక్తిని అలా చలింపజేసి మళ్లీ ఈ వైపు నుండి వస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే ప్రాణాయామాన్ని బాగా సాధన చేస్తాడో అధోముఖంగా ఉన్నటువంటి ఓజో శక్తి అన్నటువంటిది దాన్ని కుండలిని శక్తి అంటారు. అది అలా ఊర్ధ్వగా అయిపోతుంది. చలికాలంలో ఒక సర్పం ఎలా ముడుచుకొని పండుకొని ఉంటుందో అట్లా ఉంటుంది మూఢస్థితిలో, అంటే మూర్ఖులకు అజ్ఞానులకు అలా ఉన్నటువంటి దాని యోగ ప్రక్రియ చేత ఊర్ధ్వగామం చేయాలంటే అది తలెత్తి ఒక్కొక్క చక్రాన్ని ఛేదించుకొని ఊర్ధ్వగామం అయ్యేటప్పుడు యోగికి కొన్ని శక్తులు కలుగుతాయి. అయ్యే అనిమ గరిమ లఘిమ అని చెప్పేసి ఈ శక్తులు. అయితే అగ్నే ప్రధానంగా ఎవడైతే భావన చేస్తాడో వాడి యొక్క సాధన అంతటితో కుంటుపడిపోతుంది. ఎందుకంటే పరిపూర్ణ స్థితిని పొందలేడు కాబట్టి. యోగములో చాలా ప్రమాదాలున్నాయి, వాటికి ఆకర్షింపబడినాడు అంటే యోగి తన యొక్క అంటే తన యొక్క ముందుకు పోవటానికి వీలు కాదు. చాలా మంది యోగవా సిస్టమ్ మీద ఒక సూరు చదవాలి, ఆ యొక్క శుక్రాచార్య యొక్క పుత్రుడైనటువంటి వాడు తపస్సు చేస్తూ ఉంటాడు, ఆ యోగ సమాధిలో నిలిచిపోతే యోగ సమాధిలోకి వెళ్లినటువంటి వాని యొక్క మనస్సు మొత్తం సర్వవ్యాపకత్వం కలిగినటువంటి స్థితి ఉంది. అలా పోయేటప్పుడు ఆ విధంగా పొందినప్పుడు ఇదిలో ఉండేటప్పుడు ఆ గగనములో ఆకాశ మార్గంలో పోతున్నటువంటి యొక్క ఆ దేవతా కన్యలు కనిపిస్తారు. ఆ వ్యామోహితుడైపోయి ఈ శరీరాన్ని వదిలి వారితోనే పోయి ఆలోకాలతో ఆలోకాలలో పోయి అట్లా ఉండి 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 మరి అట్లా రెండు మూడు జన్మలు కలిసింటాయి. ఇక్కడ ఈ శరీరం శిథిలమైపోయి ఎముకలన్నీ బయటపడింటాయి. శుక్రాచార్యుడు మళ్ళీ సమాధి నిష్టలో నుండి బయటకు వచ్చిన తర్వాత అయ్యో నా పుత్రుడు ఈ విధంగా అయిపోయినాడని చెప్పేసి యమధర్మరాజును పట్టుకుని ఏమయ్యా ఇలా ఉన్నతమైనటువంటి ఆశయం కలిగిన నా బిడ్డ ఏ విధంగా మృతుండైనాడని చెప్తే అది నా దోషం కాదయ్యా, నేను కర్మలేపనం లేనివాణ్ణి, నాకెవరిపైన రాగం గాని ద్వేషం గాని ఏమీ లేదు అయ్యా, ఆ కుమారునిలో ఉన్న నీ భావనే ఆ పని చేసిందంటే అప్పుడు ఆయన యోచన చేసేస్తే తన యొక్క కుమారుని యొక్క మనస్సు అనేది ఆ యోగములో ఆ దర్శించినటువంటి యొక్క దృశ్యాల గుండా వెళ్లి వెళ్లి అట్లా రెండు మూడు జన్మలు గడిచింటుంది. మళ్ళీ వెంటనే ఆయన శక్తి సంపన్నుడు కాబట్టి అప్పుడు సూర్యుని ఉపాసన చేస్తే ఆ సూర్యుడు ఆ శక్తిని మళ్ళీ తెచ్చి ఈ శరీరంలో ప్రవేశించి అప్పుడు శిథిలం అయిపోయింది. ఇవన్నీ బేట్ చేసేసి ఈయన యొక్క యోగ నిష్ఠతో ఆ శరీరాన్ని అక్కడ పెట్టి మళ్ళీ ఆ ప్రాణవాయువుని ఆకర్షింపజేస్తే సూర్యుడు ఆ వాయువును అంటే ఆ ప్రాణవాయువుని తెచ్చి ఇందులో కలుగుతాడు. అది యోగ వాక్యంలో సక్రమంగా బాగా ఉంటుంది, ఉపాఖ్యానాలు చాలా ఉంటాయి. అంటే ఆ ఎప్పుడైతే అయితేనే మళ్ళీ ఇదై అంటే ఏంటి, యోగములో అన్నటువంటి పరిపూర్ణ జ్ఞానం లేనంత వరకు మార్పులు ఉన్నే ఉంటాయి. అంతా మనో వైకల్యము అంటే యోగ వాచితం చెప్పేది అంటే అంతా నీ మనోభ్రాంతి పోరా, అజాతవాదం అంటారా, అంటే ఏమిటి అసలు సృష్టి లేడిపో సృష్టి నీ మనోవికారం. యోగ వాచితం చెప్పేది చాలా గొప్పగా ఉంటాయి ఉపాయి, ఇవన్నీ చెప్పి చెప్పి ఆఖరికి ఇదంతా నీ మనోవైకల్యం. కాబట్టి అలాంటి యొక్క పరబ్రహ్మ స్వరూపమైనటువంటి స్థితిని పొందేదానికి మనము ఎప్పుడైతే ఆ అంటే మనస్సును ఎప్పుడూ కూడా ఉన్నతమైన భావంలో ఉంచాలి. ఇప్పుడు జ్ఞాన సమాధి అనేది శ్రవణ ప్రభావం వల్ల వస్తుంది, యోగ సమాధి అనేది సాధన వల్ల వస్తుంది. సాధనలో కూడా కష్టాలున్నాయి, అయితే శ్రవణములు అంతా బాధ లేదు. అయితే ఒక్కటి ఇక్కడ శ్రవణం సమాధి పొందాలంటే కొంచెం దేహాత్మ బుద్ధిని దూరం చేసుకోవాలి. గీతలో భగవంతుడు కూడా 12వ అధ్యాయంలో ఎక్కడో చెప్తాడు, క్లేశోధికతరస్తేసాం అవ్యక్తా సక్తచేసతాం అవ్యక్తా హి గతిత్వం దేహవత్ పరవార్థతే. దేహాత్మ బుద్ధి అర్జున ఏకించత్తు ఉన్నా వానికి జ్ఞానం ముట్టడానికి కదలమయ్యా, అది పొందటానికి సాధ్యం కాదు. కాబట్టి దేహాత్మ బుద్ధిని విడనాడుకోవాలి ఎవరికి, జ్ఞాన సమాధి పొందాలనుకున్నటువంటి వారికి. కాబట్టి ఇప్పుడు గురువులు కూడా జ్ఞానబోధ చేసేటప్పుడు మొత్తం అన్నింటిపైన ఉన్న వ్యామోహాన్ని తగ్గిస్తా వస్తారు. అష్టక మస్తక సంయోగంతో గాని వారి దృష్టి దీక్షతో గాని లేకపోతే సంకల్ప దీక్షతో గాని ఏదో వాళ్లకు కొన్ని శక్తులు ఉంటాయి, దృక్దీక్ష సంకల్ప దీక్ష స్పర్శ దీక్ష అంటారు, దాన్ని స్పర్శ దీక్ష అంటారు. ఇప్పుడు ఈ దీక్షలు అన్నటువంటి దాని గురించి ఒకటి ఇట్లాంటి ఏమైనా ఉన్నాయా అని ఒకటి ఆలోచన చేస్తే చేప గుడ్లు పెడుతుందండి, అది నీళ్ళలో సరాసరాలుగా గుడ్లు పెడుతుంది. సరాసరాలుగా గుడ్లు పెట్టినటువంటి చేప ఏం చేస్తుంది తెలిసినా, ఆ సరాసరాలుగా అట్లా నీటిపైన తేలాడుతుంటే వాటికి ఆపోజిట్గా వచ్చి తన దృష్టిని వాటిపైనే సాధిస్తుంది. ఎప్పుడైతే ఈ మీనం యొక్క దృష్టి తాను పెట్టినటువంటి గుడ్లపైన సారింపు కలిగిందో అలా చూస్తూ 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 ఉంటే ఈ దృష్టి యొక్క చూపుల వల్ల పిగిలి పిల్లలకు ఎంత విచిత్రం చూడండి. అలాగే సంకల్ప దీక్ష అది దృష్టి దీక్ష చేపది. ఈ తాబేలు అనేది ఒకటి ఉంటుందండి, తాబేలు గుడ్లు పెడుతుందండి, గుడ్లు పెట్టిన తర్వాత అది ఎక్కడో మేతకు పోతుంది, పోయిన తర్వాత ఎక్కడో ఉండి పలాని స్థలంలో నేను గుడ్లు పెట్టాను కదా అని చెప్పేసి ఆ గుడ్లను స్మరిస్తూ ఉంటాయి. ఆ స్మరణ వల్ల ఏమైతాయి, తాబేలు గుడ్లు పిగిలి పిల్లలు అవుతాయి. స్పర్శ దీక్ష అనేది అవుతుంది, కోడి గుడ్లు పెడుతుంది, పెట్టినటువంటి కోడి ఏం చేస్తుందంటే పూర్తి గుడ్లు పెట్టిన తర్వాత వాటన్నింటినీ కూడా ప్రోగు చేసుకుని వాటిపైన పొదిగి అప్పుడప్పుడు తన యొక్క శరీరంలో ఉన్న ఉష్ణత్వాన్ని వాటికి ప్రసాదిస్తూ అప్పుడప్పుడు బయటికి తొలగినటువంటి గుడ్లను రెక్కల చేత మళ్లీ తన లోపలికి తోసుకుంటూ అప్పుడప్పుడు స్పర్శిస్తా ఉంటారు. ఆ స్పర్శ ప్రభావంలో ఏమైతే కొద్ది రోజులకు ఆ గుడ్లు పిగిలి పిల్లలు అది 20 అంటే ఆ ఉష్ణం ఆ కొన్ని మురుగుడ్డని పడతాయండి. మురుగుడ్డంటే ఏమిటి, ఈ స్పర్శకు నోచుకోలేక కొన్ని పక్కకు వెళ్ళినటువంటి గుడ్లు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని చెడిపోతాయి. అట్లాగే గురుదేవుడైనటువంటి మహానుభావుడు కూడా అంటే శ్రోత్రియత్వము బ్రహ్మనిష్టత్వము రెండూ ఉండాలండి. ఈ రెండు ఉన్నటువంటి వాడు పరిపూర్ణ గురువు అవతార పురుషులు అంటారు. అందులో శ్రోత్రియత్వం అంటే సర్వేక సమస్తమైనటువంటి శాస్త్రముల ఎందున్నటువంటి యొక్క విషయాన్ని అధ్యయనం చేసి చక్కగా కూలంకషంగా అవగాహన చేసుకుని ఉంటారు. ఎవరైనా తన ఆశ్రయించినటువంటి శిష్యకోటికి ఏవైనా సంకల్పాలు అంటే సంశయాలు ఉంటే నిర్దిష్టమైనటువంటి ఉపమానాలు చెప్పి వారి సంశయాన్ని నివృత్తి చేస్తారు. అందుకు పనికొస్తుంది. ఇక బ్రహ్మనిష్టత్వం ఏదైతే ఉందో అది స్వానుభవం. అంటే శ్రోత్రియత్వం లేకపోయినా పర్వాలేదు కాని బ్రహ్మనిష్టత్వం ఉండాలి. కేవలం బ్రహ్మనిష్టత్వం ఉండి లేకపోతే కేవలం అంటే శాస్త్రమే అధ్యయనం చేసింటే తన్ను కూడా ఉద్ధరించుకోలేడు, ఒకరిని కూడా ఉద్ధారకలేడు. అంటే శాస్త్ర ప్రజ్ఞ వల్ల ఇతరులకు బోధ చేయచ్చు. అయితే నీవు బోధించిన శాస్త్రమే నీకు ఉపకరించలేనప్పుడు నీవు బోధించిన వాళ్ళకి ఎట్లా ఉపకరిస్తుందండి? కాబట్టి ఈ రెండు ఉంటే పరిపూర్ణమైనటువంటి శక్తి గురువుకు లభిస్తుంది. కాబట్టి అలాంటి శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు దొరికేది మనకు చాలా అపరూపంగా ఉంటుంది. వారి వారి అదృష్టాన్ని బట్టి గురువులు కూడా లభిస్తూ ఉంటారు. రామకృష్ణ గురుదేవుడు ఉన్నాడు, ఆయన శాస్త్ర జ్ఞానం లేదు, బ్రహ్మనిష్టత్వం ఉంది. ఆ బ్రహ్మనిష్టత్వం ఉంది కాబట్టి ఆయన శాస్త్రజ్ఞానం లేకపోయినా సరే ఈనాడు ప్రపంచంలో ఆయన తెలియలేనటువంటి వారు ఎవరు? అయితే ఆయన శిష్యుడు నాగమహాశయుడు అనేవాడు రామకృష్ణ గురుదేవుడు మూల విరాట్ అయితే వివేకానంద ఉత్సవమూర్తి అంట. అంటే మూల విరాట్ దగ్గర ఉత్సవమూర్తి ఉంటుంది. ఉత్సవం చేయాలంటే మూల విరాట్ పోడు, ఆ ఉత్సవమూర్తిని తీసుకుపోతాడు. అలాగే శాస్త్రాధ్యయనం చేసినటువంటి వారు ఉత్సవమూర్తులతో సమానం. మూల విరాట్ అనేది ఆ గర్భగుడిలో ప్రతిష్ట ఒకతూరి జరిగినట్టు దానికి ఏం లేదు. అలాంటి వాళ్ళు బ్రహ్మనిష్టత్వం కలిగినటువంటి. కాబట్టి ఈ రెండు కలిగినటువంటి వారు గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సాక్షాత్ అవతార పురుషులు. వారి దర్శన భాగ్యమే మనకు చాలా ఇది కలుగుతుంది. అత్తివారిని గురించే సాధూనాం దర్శనం పుణ్యం స్వర్చనం పాపనాశనం సంభాషణం కోటి తీర్థ ఫలం లభ్యత. సాధువులంటే కేవలం కాయ వస్త్రాలు కట్టిన వాళ్ళు కాదు. సాధువు అంటే బ్రహ్మజ్ఞాని. గోమాతను ఎంత సాధు జంతువు అంటే ఏమిటి? ఎవరికి అపకారం చేయదండి. జ్ఞాని కూడా ఎవరికి అపకారం చేస్తారు? తనకంటే అన్యం ఒక వస్తువు ఉంటే కదా, సర్వము తానే కాబట్టి. అట్లా ఉన్నప్పటికీ కూడా అజ్ఞానులను దృష్టిలో పెట్టుకుని తాను అఖండైక స్వరూపమైనటువంటి తన స్వరూప స్థితిలో నుండి మళ్లీ కిందికి వచ్చి వారిని ఉత్తరించేదానికి మళ్లీ ఒక రూపాన్ని కల్పించుకుంటాడు. వాస్తవికంగా రూపం లేదా ఆయనకు. రూపం ఎందుకు కల్పించుకున్నాడంటే అజ్ఞానులను ఉద్ధరించేదానికి వచ్చింది. నాకు దాహమైతుంది, ఒక గృహస్థులు ఇంటి ముందుకు పోయాను, అమ్మా కాస్త దాహం అవుతుంది మంచినీళ్ళు ఇస్తారా అని. అమ్మగారు ఏం చేస్తారండి? నీళ్లు తీసుకొని వస్తారు. ఎట్లా తెస్తారండి? ఒక చెంబు ఒక గ్లాసు తీసుకొని వస్తే, అమ్మా నేను మంచినీళ్ళు అడిగితే చెంబు గ్లాసు ఎందుకు తెచ్చావు తల్లి? అమ్మగారు ఏంటంట, నీకు కావాల్సింది దాహం కదా నాయనా, దాహం తీసుకొని నా చెంబు గ్లాసు నాకు వాపసు. ఈ చెంబు గ్లాస్ అనే ఉపాధి లేకపోతే నీకు కావలసిన దాహం అనే ద్రవ పదార్థం నీ దగ్గరికి రాదు. అట్లే గురుదేవుడు కూడా మనకు బోధ చెయ్యాలంటే, ఆయన అనుగ్రహం మనకు కలగాలంటే ఏదో ఒక రూపాన్ని ధరించుకొని రావాలి. మరి రాకపోతే విధి లేదు. ఆయనకు అవసరం లేదు ఆ రూపం. ఎవరికి అవసరం? దాహంగా ఉన్నటువంటి వ్యక్తికి అవసరం. అంటే ఆ పిపాస ఆ జిజ్ఞాస కలిగినటువంటి వారికి అవసరం. కాబట్టి ఆ గురుదేవుడు ధరిస్తున్నటువంటి రూపం ఏదైతే ఉందో అది తనకు అవసరం లేదయ్యా, తను నమ్ముకున్నటువంటి యొక్క బిడ్డలకు అవసరం. కాబట్టి ఆ మహత్తరమైనటువంటి యొక్క గురుదేవుని యొక్క స్వరూపం మనం బాగా అవగాహన చేసుకుని మనం ఏం చేస్తామంటే గురువు అఖండైక స్వరూపుడైనప్పటికీ కూడాను ఒక మూర్తిని ఒక రూపాన్ని పెట్టుకొని గురు పూజలు చేస్తాం. మనమంతా నిన్న చేశాం కదా, మరి ఆ మూర్తి ఉండబట్టే కదా నీకు జ్ఞానం వచ్చింది. ఆయన అఖండుడే, కానీ నువ్వు ఆ స్థితి పొందలేదు కదా. నీవు ఆ అఖండ స్థితి పొందేదానికి బోధ కలిపినటువంటి రూపం. కాబట్టి నిజమైనటువంటి శిష్యుడు ఎట్లా ఉంటాడు అంటే, తన ఆ బ్రహ్మభావం కలిగినా సరే తాను ఆ గురుస్వరూపమైనటువంటి దాన్ని మరవడు, అది జ్ఞాపకం పెట్టుకునే అది నిజమైనటువంటి యొక్క గురుభక్తి. దాన్ని గురించి ఇందాక మన భక్తులు చెప్తుంటే నిజంగా ఎంత తన్మయత్వం కలుగుతుందంటే, ఎందుకంటే అవేనండి నీకు నిజమైనటువంటి స్థిమితమైనటువంటి విశ్వాసాన్ని కలిగించేదే. కేవలం ఏదో మన వాళ్ళు ఈనాడు ఉన్నారు, గురువులు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, గురువులు నాకు 10 మంది శిష్యులుంటే బాగుండు అనుకుంటాడు, శిష్యులు అనుకున్నారు గురువు అనేవాడు ఒకటి ఉంటే నాకు బాగుంటుందిలే, 10 మంది లేవాడు గురువు బిడ్డ అనిపించుకుంటారు. అంతే తప్ప వీళ్ళు దీక్ష పొందింటారు, మళ్ళీ దీక్ష పొంది 12 ఏళ్ళకు కానీ గురువును దర్శించేది శిష్యులకు లేదు. అరే ఆనాడు అలనాడు ఆయనకి ఏదో ఆత్మీయం వస్తే నేను దీక్షిచ్చానే వారు ఏ గతిలో ఉన్నారని వచ్చి చూసింది. ఇలాంటి గురు శిష్యులు ఉండకూడదు. సమన్వయమైనటువంటి యొక్క భావాలతో కూడుకున్నటువంటి యొక్క మహత్తర భావం గొప్పది, చాలా గొప్పగా ఉండాలి. తను ఆశ్రయించినటువంటి బిడ్డలు ఏ గతిలో ఉన్నారు, నేను ఇచ్చినటువంటి యొక్క మంత్రాన్ని పునశ్చరణ చేస్తున్నారా, మరి ఆ మంత్రాధిష్టానమైనటువంటి యొక్క దేవత యొక్క సాక్షాత్కారం కలిగిందా లేదా, మరి సాక్షాత్కారమే కలగకపోతే నిర్గుణమైన స్వరూపాన్ని అందుకోవడానికి వీలవుతుందా. మనసు చాలా చపలమైంది, మనస్సును ఉద్ధరించేదానికి గురుదేవుడు ఎన్ని బాధలు పడతాడో పాపం. ఎదిటి వారి మనస్సును సక్రమంగా ఆ వంకరలన్నీ తీర్చేదానికి యోగ సూత్రాలలో మనస్సుకు 5 భూమికలున్నాయని చెప్తారండి. చిత్తము, మూఢము, విక్షిప్తము, ఏకాగ్రము, నిరుద్ధం. ఈ సక్రంగా బాగా జ్ఞాపకం పెట్టుకుంటే మనం ఏ మెట్టులో ఉన్నామో అవగాహన. మన భక్తులు మన చెప్పారు అజ్ఞాన భూమికల గురించి, జ్ఞాన భూమికల గురించి. జ్ఞానానికి కూడా 7 భూమికలు అనేది ఉన్నాయి, అలాగే అజ్ఞానానికి కూడా 7 భూమికలు అనేది, అలాగే మనసు అనే దానికి కూడా 5 భూమికలు ఉన్నాయిగా. ఆ 5 భూమికలు నువ్వు బాగా అవగాహన చేసుకుంటే మనస్సు ఏమిటో నీకు అర్థమవుతుంది. ఆ మనస్సు ఏమిటో అర్థమైనప్పుడు మనస్సును దాటుకోగలిగిన ప్రజ్ఞేమిటో కూడా ఆ గురుదేవుడు బోధించినటువంటి బోధలో నీకు బాగా చక్కగా అవగాహన అవుతుంది. కాబట్టి మొట్టమొదటి భూమికి ఏమిటయ్యా అంటే క్షిప్తం. క్షిప్తం అంటే ఇదమిత్తమని చిమితము లేకుండా ఎప్పుడు క్షణక్షణానికి మనసులో మార్పులు వస్తూనే పోతుంది. కొత్తగా ప్రవహిస్తున్నటువంటి నది ప్రవాహం లాగా కొత్త నీళ్లు పోతా ఉంటే మళ్ళీ వెనకల నీళ్ళు వస్తాది, అవునా కాదా? అట్లాగే ఈ మనసులో ఉన్నటువంటి యొక్క క్షిప్తం అన్నటువంటి ప్రవృత్తి కలిగిన మనస్సులో ఎప్పుడు ఇదమిత్తమని చెప్పేసేసి అనుక్షణము వృత్తులు మారుతానే ఉంటాయి జలప్రవాహం లాగా. దేని మీద కూడా ఒక క్షణకాలం మనసు నిలవదన్నమాట. ఇది చిత్తం, ఇది రజోగుణ సంబంధం. దాన్ని గెలవాలంటే రజోగుణం ఏ విధంగా ఉద్భవిస్తుందో తద్విరుద్ధమైనటువంటి సాత్వికమైన గుణంతో దాన్ని బాగా ఇది యోగ సూత్రం చాలా ఇదిగా వస్తుంది. తర్వాత మూఢం. ఇప్పుడు సాధకుడు ధ్యానంలో కూర్చోవాలని పోతాడు పాపం, పోయిన తర్వాత ధ్యానంలో కళ్ళు మూసుకొని కూర్చుంటాడు, అయినా తలా తోకలేనటువంటి ఏవేవో వస్తూ ఉంటాయి వీనికి విసుగొచ్చి లేచిపోతే బాగుంటుందని చెప్పి లేదు అంటే అది రజోగుణ సంబంధమైనటువంటి క్షిప్తం అనే భూమిక ఉంది. ఇది ప్రతివానికి ఉంటుంది, సాధకులైన వారికి అందరికీ కూడా ఈ వచ్చే ముందు భూమికలు ఇక్కడ నుండి మనం గుంటూరుకు పోతున్నాం అంటే మధ్యలో ఏవేమి వస్తాయో మనం చూస్తాం కదా. ఆ వచ్చినటువంటి చూస్తే ఓహో ఇంత దగ్గరకు వచ్చాం, ఇంత దగ్గరకు వచ్చాం, ఇంత దగ్గరకు వచ్చాం, ఇంక ఇంతే దగ్గర ఉంది, ఇంకొక స్టేషన్ నుంచి పోయి గుంటూరులో పడతాం అనుకుంటామా లేదా? అలాగే ఈ మనసులో ఉన్నటువంటి భూమికలను బాగా మనం గుర్తు పెట్టుకున్నామంటే ఏమవుతుంది, ఓహో ఇక్కడి వరకు వచ్చారా, ఇంకా ఇన్ని స్టేషన్లు దాటాలా, ఇంకా అప్పుడు అవగాహన. కాబట్టి ఈ క్షిప్తంలో సాధనా స్థితిలో మొట్టమొదట సాధనకు ఉపక్రమిస్తే వానికి ఇదమిత్తమని చిమితం ఉండదండి. పక్షి పైన ఎగిరేదానికి ప్రయత్నం చేస్తే ఆ కాళ్లకు రాళ్లు కడితే ఎట్లా పైకి ఎగసలేదో అట్లాగే వీడు అంత ఇదైపోతుంటాడు. రజోగుణం, మనసు శాంతి లేకుండా ఉంటాడు, వాడు విసిగి లేచేస్తాడు, ఇది పాడుపీడ అక్కడ బయట కనబడదామని. ఇది ప్రతివాని సాధకులకి వస్తుంది. దాన్ని అలాగే నువ్వు ఎంత మనస్సు వికలం చెందుతున్నావు సరే సాధన స్థితిలో ముందు ఆసన సిద్ధి కావాలనేది. అందుకే ఏయ్ మనసా, నీ పోకడ నాకు పుట్టాల ఉంటే తెలుసు, నీ పోకడ తెలుసుకోలేక నీవే నేనని భ్రాంతి పడి ఇన్ని జన్మలు ఎత్తాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు గురుదేవుని అనుగ్రహంతో నీవు వేరు నేను వేరు అని తెలుసుకున్నాను కాబట్టి నీ ఆటలు నా దగ్గర సాగవు, నువ్వేమన్నా కొట్టగలరు, ఇక్కడ నుండి ఈ దేహాన్ని మాత్రం లేపేది లేదు అని చెప్పి వాడు అలాగే బాగా మనసు చపలమైనా సరే అలాగే అనుకున్నటువంటి నిర్దిష్టమైన కాలం వరకు కూర్చున్నాడంటే కొద్ది రోజుల కడేమవుతుంది, శాంతం పొందుతుంది. శాంతం పొంది రెండో భూమి లేకపోతుంది, ఇది అమ్మో దీంతో నాకు శక్తి లేదని చెప్పి రెండో భూమికి ఏమిటి మూఢం. ఈ చపలం పోయింది గాని రెండో భూమిలో ప్రవేశిస్తానే వీళ్ళకి హాయిగా తూకులు వస్తాయని వీడు అనుకుంటాను, నేను ధ్యానమే చేస్తున్నానేమో అనుకుంటాను, ధ్యానం కాదు వాడు చేసేది, హాయిగా తమ నిద్రపోతాడు. సంతి బిడ్డను తల్లి 6 మాసాల బిడ్డను స్నానం చేపించి చక్కగా పౌడర్ గౌడర్ కొట్టి ఉయ్యాలు లేస్తే ఎంత హాయిగా నిద్రపోతాడో. ఈ సాధనా స్థితిలో రెండో భూమికలో ఉండేవాడు అట్లా హాయిగా ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు స్నానం చేస్తామా, ఎప్పుడెప్పుడు ధ్యానానికి వస్తున్నామని ఎందుకు నిద్రాసుకో అడిగినారు, పడుకుంటే నిద్ర రాదు. మనాళ్ళు అంటుంటే అర్థమై ధ్యానంలో కూర్చుంటే ఊరికి నిద్ర వస్తాను సార్ అంటే అది రెండవ భూమికనే తెలియదు పాపం. అయితే కష్టపడాలి, అక్కడ కూడా నువ్వు కొద్ది రోజులు అలాగే పెడితే తర్వాత మూడవ భూమికలో ప్రవేశం. విక్షిప్తం, విక్షిప్తం అంటే ఏమిటి, ఏమి ఉండవండి తోపికలు, మంచి లేదు చెడ్డ లేదు, అక్కడ ఏమైనటువంటి యొక్క వృత్తులు లేవు, తాను బ్రహ్మైనట్టు లేదు, తాను జీవుడైనట్టు లేదు, ఏదో ఇదిగా ఉంటుందన్నమాట. కానీ అది కూడా దాటాలి నువ్వు ఏకాగ్రం. నాలుగవది ఏకాగ్రం, ఆ ఏకాగ్రానికి వచ్చినటువంటి వాడు ఇంకా కిందికి దిగుతాడు, ఇంకా ఆ నుంచి ఇంకా పైకి ఎత్తుకోగలుగుతాడు. భూమికి ఆకర్షణ శక్తికి ఉంది కదండి, ఒక రాయి విసిరి వేశామంటే భూమి ఆకర్షణ శక్తిని దాటి ఏదైనా ఒక రాయి కాదు ఒక వస్తువును భూమి ఆకర్షణ దాటేంత వరకు పంపించామంటే కింద పడతాడు. అట్లాగే ఏకాగ్రత అనే స్థాయికి మనం వెళ్ళామంటే ఇక నీవు నీ సాధన ఇంకా కుంటుపడదు, ఎందుకు ఆనందం కలుగుతుంది, ఆ ఆనందాన్ని వదలలేదు. ఏకాగ్రత లేమని మనసు ఒక వస్తువును మనం ఎక్కడ పెడితే ఎట్లా స్థిరంగా ఉంటుందో అక్కడ మనస్సును పరమాత్మ ఎందు నిలిపినప్పుడు అక్కడే నిలిచిపోతుంది, నిలుస్తుంది. కాని ఆ పూర్వస్తుతి అన్నటువంటి భావాలున్నాయే మళ్లీ మెలకుపోతాను అవి చదువుతూ ఉంటాయి. ఆగి కూడా పోవాలి అంటే నిరుద్ధం, 5వ భూమిక నిరుద్ధం, ఆ స్థితికి పోయినామంటే అప్పుడు నీకు నిర్వికల్పక సమాధి స్థితి ఆనందో. ఆ స్థితిని పొందేంత వరకు కూడా సాధకుడు చాలా జాగ్రత్తగా ఉండాలని యోగశాస్త్రం చెప్తుంది. కాబట్టి ముందు మనం మనస్సు యొక్క పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలి. మనస్సు అంటే ఏమిటి, జ్ఞానానికి సప్తభూమికలు చెప్పినట్టు అజ్ఞానానికి సప్తభూమికలు చెప్పినారంటే అజ్ఞానాన్ని దాటేదానికి కూడా ఈ గుర్తులు. అట్లాగే ఈ మనస్సు యొక్క భూమికలు బాగా గుర్తెరిగి వాటి ఏ భూమికలో ఉన్నామో, ఏ భూమికలో ఉంటే ఇంకా మనం ఎన్ని భూమికలు దాటితే మన స్వరూప స్థితి అయినటువంటి యొక్క స్థితిని మనం పొందుతాము అని చెప్పి అవగాహన చేసుకుంటాడు. చేసుకున్నటువంటి వ్యక్తి ప్రయత్నం చేసి ఫలసిద్ధిని పొందేదానికి ఆస్కారం కలుగుతుంది. లేకపోతే వాడు ఎక్కడున్నాడో వానికే తెలియకపోతే అయోమయమైపోతుంది. కాబట్టి ఆ విధమైనటువంటి యోగ ప్రక్రియలో కొన్ని చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ విధమైనటువంటి యొక్క భావాలు మనం మనకి ఏది అభిలాష, మనం జ్ఞానానికి అభిలాషిస్తున్నామా, వారి వారి జన్మ సంస్కారాన్ని బట్టి కొంతమందికి జ్ఞానం అంటే ఇష్టం, కొంతమందికి యోగం అంటే ఇష్టం, కొంతమందికి భక్తి అంటే ఇష్టం. ఇందాక భక్తిని గురించి చెప్పారే, భక్తి అంటే కేవలం జ్ఞానం కాదు, భక్తి వాళ్ళు భక్తులు చెప్ప అంటాం. జ్ఞానం లేనటువంటి భక్తి గాని భక్తి లేనటువంటి జ్ఞానం గాని ఉండటానికి వీల్లేదు. భగవద్గీతలో ముందు కర్మసత్కాన్ని పెట్టారు, తర్వాత లాస్ట్ లో జ్ఞానసత్కం పెట్టారు, మధ్యలో ఏం పెట్టారండి, భక్తి సత్కం పెట్టారు. నువ్వు ఒక కర్మ చేయాలన్నా, నిష్కామ కర్మ చేయాలన్నా, ఒక జ్ఞానాన్ని పొందాలన్నా భక్తి అనేది ఉండాలా. గడపలో పెట్టినటువంటి దీపం ఎట్లా ఇంటి లోపల ఇంటి బయట వెలుగులు ప్రసాదిస్తుందో ఈ యొక్క భక్తి అనే యొక్క ఏదైతే ఉందో సత్కము, ఇటు మొదటి సత్కానికి అంటే కర్మ నిష్ఠతకు వెలుగునిస్తుంది, ఇక్కడ జ్ఞానానికి కూడా వెలుగునిస్తుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి యొక్క భక్తి లేకపోతే కర్మకు విలువ లేదు, జ్ఞానానికి విలువ లేదు. అలాంటి జ్ఞానం ఎట్లా ఉంటుందంటే భుక్తయే నతముక్తయే. అది కేవలం పనులకు చెప్పి పట్టపోసుకోవటానికి పనికొస్తుందే తప్ప తన్ను మాత్రం ఉంది. కాబట్టి ఇది నిష్కామ చేయాలన్నా కూడా భక్తి అనేది అవసరం ఉందా? ఒక గృహిణి వంట చేయాలంటే భక్తి ఉంటే చేస్తుంది కదా, లేకపోతే చేస్తుందండి. భక్తి అంటే ఏమిటి? ఒక దృష్టి, దానిపైన ఒక నిఘా. అరే వంట చేస్తున్నానే పప్పు ఉడికిందా లేదా, ఎప్పుడేయాల బియ్యం, పప్పు ఉడికింటే కూరగాయలు ఎప్పుడేయాలా, అయ్యో పరధ్యానంగా ఉండి వేసిందే 10 మాటలు ఉప్పు వేస్తుందా అంటే పప్పు గట్టం కావాలి, తినేదానికి వచ్చిందా? భక్తి అంటే ఒక నిర్దిష్టమైనటువంటి నిఘా. అట్లాగే సత్కర్మలు చేస్తున్నా సరే ఒక భక్తి భావం ఉండాలి. ఆ భావం లేకపోతే చేసే కర్మలకు కూడా విలువ లేదు అని చెప్పి భగవంతుడు చెప్తాడు. అలాంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి పరతత్వ జ్ఞానానికి భక్తి ఉండాలి, నిష్కామ కర్మ ఉండాలి, జ్ఞానము ఉండాలి. ఈ మూడు సమ్మిళితమైనప్పుడే మోక్షానికి నీకు దోహద చేస్తుంది అని చెప్పేసి మహాత్ములు అంతా తెలియజేస్తారు. మొట్టమొదట ఆ సేవ తత్పరతలో పూర్ణస్థితి పొందాలి. సేవ చేయించండి, ఎవరు కూడా మహాత్ముల బోధ చెయ్యరండి. ఎందుకంటే ఆ గత జన్మ సంస్కారజన్యమైనటువంటి వాసనలన్నీ పోవాలి, అహం వృత్తి పోవాలి. నేను ఫలాని వాడిని, ఫలాని జాతి, ఏయో భావాలుంటాయి, అవన్నీ పోగొట్టుకోవడానికి ఎంతో చేస్తారు. కాబట్టి అలాంటి పరమ పునీతమైనటువంటి మహత్తరమైనటువంటి మా మరి మాతాజీ గారి వారి గురువు వారి బోధ వాళ్ళ మాటలు వింటూ ఉంటే కూడా నాకెంతో ఆనందం అవుతుంది. అలాంటిది నాడు దేశానికి చాలా అత్యవసరం. సమాజం ఈనాడు ఏ స్థితిలో ఉంటే చాలా కడుపు తరక్కపోతుంది. ఎందుకంటే మనం ఒకవైపు మనం ఏ మతాన్ని కించజేయమండి, ఎందుకంటే ఈశ్వరుడు సర్వభూతానాం అనే భావం మనకుంది కాబట్టి ఎవరిని మనం కాదనం. ఏ దేవతా ప్రసాదమైన కళ్ళ కద్దుకొని తింటాం, వాడు మహముడించని, వాడు క్రిస్టియన్స్ ఎవడం లేని, అంతా పరమాత్మలేనంట. కానీ ఇతర మతస్థులకు అది లేదండి. ఎందుకు? వారి పూర్ణమైనటువంటి జ్ఞానంగా కాబట్టి మంది సనాతన ధర్మం అనేది శాస్త్రం. మన ధర్మం ఒక వ్యక్తి కలం పెట్టి రాసింది కాని ఒక వ్యక్తి బుద్ధి గుహలో నుంచి బయటకు వచ్చింది కాదు. ఇది అపౌరుషయం. సృష్టికి పూర్వమే శబ్ద తరంగముల చేత మన ధర్మం ఉద్భవించింది కాబట్టి ఆ సత్యం, శౌచం, దయా, దానం అన్నటువంటి యొక్క ధర్మ స్వరూపం ఏదైతే ఉందో అది అపౌరుషయం. అంటే అది ఎవరు కలం పెట్టి రాసింది కాదు, స్వయంభూ. అలాంటి మహత్తరమైనటువంటి యొక్క జ్ఞానం మంది ఆ విధమైనటువంటి యొక్క జ్ఞానులు మన దేశంలో ఉద్భవిస్తున్నారు కాబట్టి ఈనాడు సర్వదేశాలకు కూడా భారతదేశం మొగటాయమానమే ఉంది అంటే ఎంతో మహత్తుల యొక్క కృప, వారి యొక్క స్పర్శ, వారి యొక్క భూమి కారణం. అలాంటి మహత్తులందరికీ కూడా హృత్పూర్వకంగా నమస్కారం చేస్తూ ఈ పరమ పునీతమైనటువంటి యొక్క గీత ఏ గిణం అమ్మగారు చేసినటువంటిది ప్రతి చోట జరగాలి. ఎంత తాపాత్రయపడుతుందమ్మా, ఎందు గురించి? లోకాసమత్తాసుఖినో భవంతు. అందరూ సుఖపడాలి, ఆనందపడాలి. ఏ సుఖం అనేది ఎట్లా బోధతో సుఖం వచ్చినట్టు ఇంక దేనివల్ల రాదు. కాబట్టి అలాంటి యొక్క మహా పవిత్రమైన సత్సంగాలు అక్కడక్కడ చేయాలి. చేసి మా జీవిత లోకంలో మనం లోకాన్ని కూడా అంటే మనం లోకం మన స్వరూపమే, అదేమో కాదు, మన వల్ల మనం ఉద్ధరించుకున్నట్టే. ఆ విధమైనటువంటి సర్వాత్మ భావన కలిగి ప్రతి వ్యక్తి కూడా ఆనంద స్వరూపమైనటువంటి యొక్క స్థితిని పొందాలని చెప్పి అభిలషిస్తూ మీ అందరికీ నమస్కారం చేస్తూ ఈ అవకాశం ఇన్ని రోజులు మీతో కూర్చొని పాల్గొంచుకోగలిగినటువంటి భాగ్యాన్ని ప్రసాదించిన మాతాజీ గారిని కూడా మనస్ఫూర్తిగా మరి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని నాకు ఇచ్చిన సమయాన్ని పూర్తి చేస్తున్నాను. హరి ఓం.